गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. ఒక్కసారి ఉచ్చస్వరంలో గాయత్రి మంత్రం మొదలెట్టి కళ్ళు తెచ్చేయండి. చాలా జాగ్రత్తగా ఈ గురు పూర్ణిమ ధ్యానాన్ని మనము ప్రతి పూర్ణిమ చేసుకుంటాం. కొంచెం సాహసం ఉన్నటువంటి వాళ్ళు, సాహసం అంటే మరి అథర్వవేదంలో గురు పూర్ణిమ ధ్యాన సమయము రాత్రి 1 గంట నుంచి 2 గంటల వరకు అని చెప్పింది. కారణం ఏంటి అంటే సంఖ్యాశాస్త్రంలో అద్వైతం నుంచి ద్వైతము, ద్వైతం నుంచి అద్వైతము, ఆధ్యాత్మ జగత్తులో ఉన్నటువంటి మ్యాజిక్ అది. మరి ద్వైతాద్వైతాలకి టైం ఎప్పుడు వస్తుంది? పూర్ణిమ నాడు చేయాలి అంటే పొద్దున్న చేయలేవు, ఇంకా రాత్రి 1 గంట నుంచి 2 గంటల వరకు ఇంకో టైం లేదు అన్నది గుర్తుంచుకోండి. పూర్ణిమ ధ్యానం చేయాలి అంటే రాత్రి 1 గంటకి మొదలెట్టి 2 గంటలకు క్లోజ్ చేసేయాలి. క్లోజింగ్ అంత ఇంపార్టెంట్ కాదు. ఏంటంటే ద్వైతం అనేది ఇంకా క్లోజింగ్ ఉంది, ప్రతి ఒక్కడు ద్వైతమేగా. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అన్ని ద్వైతాలు ఉన్నాయి అద్వైతానికి. అంచేత మొదలెట్టడం మాత్రం ఇప్పుడు రాత్రి 1 గంటకి మొదలెట్టాలని అథర్వేదంలో ఉంది. దీన్ని ఆచరించినటువంటి ఒక మహావ్యక్తి ఉన్నాడు నా దృష్టిలో. క్రిస్టియన్స్ మళ్లీ క్రైస్ట్ వస్తాడు అని ఆశిస్తున్నారు. ఆయన వచ్చి వెళ్లిపోయాడు ఎడ్గర్ కేసీ అనేటటువంటి రూపంలో. మీలో చాలా మంది ఎడ్గర్ కేసీ మాట విని ఉంటారు. ఆయన ఈ రాత్రి 1 గంట నుంచి 2 గంటల వరకు చేసే ధ్యానం వల్ల అంత గొప్పవాడయ్యాడు. మీకు ఎడ్గర్ కేసీ గురించి తెలిస్తే ఆయన కళ్ళు మూసుకుని ఎవరు ఏ ప్రాబ్లం అడిగినా సాల్వ్ చేసేవాడు. క్రిస్టియన్స్ కి జన్మజన్మల పరంపర ఉంటుంది అని నిరూపించాడు. మినీ మ్యాన్షన్స్ అనే బుక్ నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను చదవమని. చేత ఈ గురు పూర్ణిమ ధ్యానము చాలా అద్భుతమైనటువంటి ధ్యానం. ఎందుకవుతుంది అంటే కేవలము ఒక్కరోజే మనస్సు పరిపూర్ణ స్థితిలో ఉంటుంది. అది ఎప్పుడు గుర్తుంచుకోండి. పృథ్వీ స్థూల శరీరము, మనస్సు చంద్రుడు, ఆత్మ సూర్యుడు, ఇది ఫార్ములా. ఆధ్యాత్మిక జీవిత విధానంలో మన జీవితాలలో అందరికి వినిపిస్తుంది కదా, అందరికి వినిపిస్తుందా? చేతులు వినిపించని అందరు వినిపిస్తుంది కదా. ఓకే, అంటే నాకు కొంచెం అనుమానంగా ఉంది, నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను లేదు అని అందుకని అడిగాను. మీ మీద కాదు అనుమానం. ఆధ్యాత్మిక జగత్తులో యజ్ఞోపవీతం వేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి సూత్రము. యజ్ఞోపవీతం అంటే యజ్ఞానికి దగ్గరగా ఉండటం అని అర్థం. ఇంకేత ఎప్పుడైతే యజ్ఞోపవీతం వేసుకుంటారో మీరేం చేయాలి? యజ్ఞాలు చేయాలి. ఈ యజ్ఞాలు చేయటానికి 3 చాలా ముఖ్యం. సూర్యుడు, చంద్రుడు బుధుడు. ఈ మూడింటిని పరిపూర్ణంగా మీకు ఉపయోగించుకోగలిగేది ఒక పుణ్యమ రోజే. ఎందుకంటే మిగతా టైంలో చంద్రుడు పూర్తిగా ఉండడు. అసలు మనస్సు లేని స్థితి అమావాస్య నడుస్తుంది. ఈ ఫార్ములాలు గుర్తుంచుకోండి, భవిష్యత్తులో మనం చెప్పవలసినటువంటి ఫార్ములాలు. తమాషా ఏంటంటే, ఇది కూడా నేను అసలు పూర్ణిమ మెడిటేషన్ గురించి నేను ఆలోచించలేదు. మనలోనే ఒక పూర్ణిమ మెడిటేషన్ ఇవాళ చెప్తారా మాస్టారు అని అన్నారు. ఒప్పుకుందా. ఎందుకంటే మళ్లీ ఆ రోజు రాదు. మళ్లీ అమావాస్య పూర్ణిమలో గురు పూర్ణిమ ఎక్కడొస్తుంది? పూర్ణిమ వస్తుంది. కానీ గురు పూర్ణిమ చేసుకున్న తర్వాత ప్రతి పూర్ణిమ మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది లింక్ పెట్టుకున్నారు పూర్ణిమకి, గురువు యొక్క సత్తాకి. ఈ గురువు యొక్క సత్తాకి ఓ విచిత్రమైనటువంటి పేరుంది, వ్యాసుడు అని. దీన్ని వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం మనం. ఈ వ్యాసత్వము అంటే అర్థం ఏంటి అంటే, ప్రకృతిలో యజ్ఞక్రమం ఎప్పుడు చక్రీయక్రమంలో ఉంటుంది. యజ్ఞోపవీతం గురించి చెప్తున్నాను కదా, అది చేసేవాళ్ళని మూడు పేటలు ఉన్నది వేసుకుంటారు. మూడు పేటలు ఏంటో అర్థమైంది కదా, పృథ్వీగ్రహము, చంద్రగ్రహము, సూర్యగ్రహము. ఈ మూడింటిని ఉపయోగించుకోవటంలో ఒక చక్రీయక్రమం ఉంటుంది. ఏంటి చక్రీయక్రమం ప్రకృతిలో? ప్రతిదీ చక్రీయక్రమే. మన నిత్య జీవితంలో కూడా ఒక చక్రీయక్రమం ఉంది. లేస్తాం, పనిచేస్తాం, మళ్లీ నిద్రపోతాం, లేస్తాం, పనిచేస్తాం, నిద్ర, ఓ చక్రీయక్రమం. అంతకంటే పెద్ద చక్రీయక్రమం, పుడతాం, బతుకుతాం, చివరికి చనిపోతాం. పూజ గురుదేవుల యొక్క చమత్కారము, ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతిరోజు కొత్త మృత్యువు. అక్కడ కూడా ఈ మూడు రోజుల చక్రీయక్రమం ఉంటుంది. కఠోపనిషత్తులు చాలా చాలా విషయాలు గురువు గారు చెప్పకుండా చెప్పారు. ఈ ఫార్ములా చెప్పారు ఆయన, ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతి రాత్రి. ఇది మూడు రోజులు సాధన చేస్తే వచ్చేస్తుంది. ఇంకేంటి, మీకు అలవాటైందేగా. మీరు ప్రతిరోజు నిద్రలేస్తారు కదా, మీలో డౌట్ ఎవరికి ఉంది నిద్ర? కానీ మీరు ఎవరు లేవటం లేదు, అది వేరే విషయం. మీరు అనుకుంటున్నారు లేస్తున్నారని, తర్వాత చెప్తాను ఎందుకంటున్నాను. ఇంకేంటి, కఠోపనిషత్తులో ఉన్నటువంటి నచికేతాగ్ని వచ్చినప్పుడే మీకు ఈ మూడు అర్థం అన్నట్టు. ఈ మూడు అంటే మూడు రాత్రుల గురించి కావచ్చు. మూడు రాత్రులు అంటే మూడు మృత్యువులు, అది అర్థం చేసుకోండి. మూడో మృత్యు అవుతే తప్ప ఇముడు కనిపించలే. కారణం ఉంది దానికి. మొదటి రోజు అర్థం కాదు ఇది, కానీ మూడు రాత్రుల్లో అర్థమైపోతుంది. గ్యారంటీగా అర్థం అవుతుంది, ఈ టెక్నిక్ తెలిస్తే. దీని ఉద్దేశం దీనికి నచికేత అగ్ని కోసం. చాలా స్పష్టంగా యముడు ఈ సాధన, కఠోపనిషత్తులో ఉన్నటువంటి సాధనని నచికేత అగ్నిగా గుర్తిస్తారు అని చెప్పారు. ఇంతవరకు ఏ వ్యక్తి కూడా నచికేత అగ్ని అంటే ఏంటో ఆవిడ రాయలే. ఎప్పుడైనా మీరు చదివారేమో నాకు తెలియదు, నేను చదవలే. చాలా ట్రై చేసే అసలు ఈ నచికేత అగ్ని అంటే ఏమిటి అని. ఏంటి నచికేత అగ్నికి? ఆవులకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇంచేత పనికిరాని ఆవుల్ని, అంటే ఒట్టిపోయిన ఆవుల్ని, పనికిరాని ఆవుల్ని దానం చేస్తున్నాడు. ఆయన ఎవరు? శివ. ఆయన తండ్రి నచికేత. అందరికి అర్థమవుతుంది కదా నేను చెప్తుంది. కొంచెం సీరియస్ విషయం అయినా మన వాళ్ళకి తెలుస్తుంది ఈజీగాని. ఆవులు దానం చేస్తున్నప్పుడు నచికేతుడికి నచ్చలే. ఏ ఆవు? గోవు అంటే ఏంటి? సూర్యుడి కిరణాలని గో అంటాం. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక జగత్తులో గోవు అనే మాట వస్తే సూర్యకిరణాలని అర్థం. మనం ఒట్టిపోయామని ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, మీకు సూర్యుడి గురించి ఏమీ తెలియదు. ఒట్టిపోయిన ఆవులు జంటి సూర్యకిరణాలు తెలియవు మనకి, అదే అర్థం అక్కడ. అప్పుడు ఆయన ఇస్తున్నా పాలిస్తున్న ఆవులే ఉంటాడు ఒక ఋషి. పిచ్చి పిచ్చి ఒట్టిపోయిన ఆవులే వేయడు. కానీ ఆ ఋషికి కూడా సూర్యకిరణాలను ఉపయోగించుకోవటం రాదు. ఇంక నువ్వేం చేస్తావు అన్నాడు. అదంత ఈజీగా అర్థం కాదు. మనిషి పుట్టిన చచ్చిన అనేక జన్మలు ఎత్తితే తప్ప ఈ సూర్యకిరణాలు అర్థం కావు, కనుక వినిపించటం లేదు అక్కడ. అంతే కదా, అంతేనా? అందరికి వినిపిస్తుంది కదా. ఏంటి అవుతే నేను తల కదపను, లేకపోతే సౌండ్ బాక్స్ ఏమైనా అక్కడ పెట్టగలిగితే చూడమ్మా, చూసుకోండి మీ ఇష్టం. అందువల్ల నువ్వు అడుగుతున్నావే సూర్యకిరణాలు అవి తెలియాలి అని. పో యముడు దగ్గరికి అన్నాడు. యముడు అంటే ఏంటో తెలుసా? హంతకుడు కాదు, నియమ ప్రకారం జీవించటం నేర్పేవాడు అని అర్థం. యమ నియమాలు అని చెప్తాం. అంటే మీ ఉద్దేశం పతంజలి యోగ సూత్రాలు యముడితో మొదలెట్టాడా? యమ నియమాలు లేకుండా అంటే నువ్వు యముడి దగ్గర పో అన్నాడా? సూర్యకిరణాలు అంత ఈజీగా అర్థం కావు. యమము ఉంటే, ఐదు యమములు ఉన్నాయి, అవి ఐదు తత్వాలకి సంబంధించినవి. ఇందాక మీకు సాయంత్రం 5:10 చెప్పాను నేను, అవి యముడు గురించి చెప్పాను నేను యాక్చువల్ గా మీకు. యముడంటే మీరు ఈ యముడు అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు, యోగంలో ఉన్నటువంటి యముడు గురించి చెప్తున్నాను అని చెప్పి అక్కడ పోతే నీకు అర్థమవుతుంది అన్నాడు. సూర్యకిరణాలు ఎలా పనిచేస్తాయో ఏమిటో అంటే, కఠోపనిషత్తులో కూడా సూర్యకిరణాల గురించి సూర్యుడు గురించి చెప్పలేదు. సూర్యుడు గురించి అందరూ ఉపయోగించుకోవచ్చు సూర్యశక్తి అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఎప్పుడంత తెలుసు అవడని ఉన్నాడా? ఇంకెవరు లేరు. ఆయన గొప్పతనం గురించి మీరు అవగాహన చేసుకుంటే ఎందుకు ఆయన వెంటపడమంటాను? ఉపనిషత్తుల్లో కానీ ఏది చెప్పినా కూడా చాలా స్పష్టంగా కఠోపనిషత్తులో ఉన్న రహస్యాలన్నీ కూడా ఒక ఫార్ములాలో ఇచ్చేసాడు మీకు. ప్రతిరోజు మీరు కొత్త జన్మలాగా జీవించగలిగితే అంటే, నాతో ఒకడన్నాడు నేను అనుకుంటున్నానండి అన్నాడు. ప్రతిరోజు కొత్త జన్మ అనుకోవటం కాదు, ప్రతిరోజు కొత్త జన్మ వలె ఉండాలి. అది ఓ టెక్నిక్. అంతకంటే ప్రతిరోజు నిజంగానే వచ్చేది కొత్త జన్మే, మీరు వట్టిపోయారు. అంటే ఆ సూర్యకిరణాలు మీకు తెలియవు కనుక అర్థమవటం లేదు కొత్త జన్మ వచ్చిందని సూర్యుడిని. దానికి గురువు గారు ఇచ్చిన ఫార్ములా ఏంటంటే, పట్టుకోండి గాయత్రిని, మీరు దాబ్బాకి అన్ని అర్థం అవుతాయి అని. అది మాట మాత్రం చెప్పలేదు, కానీ గాయత్రి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. ఇందుకు ఈ కఠోపనిషత్తు అది చెప్తే మళ్ళీ ఇది భారతీయులు అంటారు. ఇంకా తప్ప ప్రతిరోజు పుట్టి చచ్చేది భారతీయులే కాదు, ప్రతి ప్రాణి అన్నది బురగేకది. ఇంకా ఎందుకే చెప్పాను అంటే, వ్యాసత్వము అంటే ఒక రోజు ఎప్పుడు వస్తుందమ్మా? కొత్త రోజు ఎప్పుడు వస్తుంది? చక్రంలో, అంటే చక్రం కాదు ప్రకృతిలో. రోజు ఎప్పుడు మారుతుంది? సూర్యుడి చుట్టూ ఒక గ్రహం, అర్థమవుతుంది. అది ఒక చక్రానికి వ్యాసం ఉంటుంది. ఏ చక్రానికైనా, చిన్న చక్రానికైనా వ్యాసం ఉంటుంది. సూర్యుడి పరిక్రమ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకు లక్షలాది మైళ్ళ వ్యాసం ఉంటుంది. కానీ రెండింటినీ ఏమంటాం, చిన్నదాన్ని వ్యాసమే అంటాం. ఆ వ్యాసాన్ని ఈ రోజు పట్టుకోగలరు మీరు, కొత్త జన్మ పట్టేటటువంటి. కొత్త జన్మ గురించి మాట్లాడారు, అర్థమైంది వ్యాసం అంటే. అందుకని దీన్ని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. కానీ వ్యాసుడికి రాయటం రాదు, మీకు తెలుసా సంగతి? తెలీదా? వినాయకుడిని పట్టుకున్నాడు. వినాయకుడు అంటే ఇప్పుడు పాపం పొడుగాటి తొండ ఉండి మీ బ్రెయిన్ మీ మస్తిష్కం. టానీ నేడర్ పుస్తకంలో మీకు కొంతసార్లు చూపించాను నేను, కానీ మీరు అది కూడా ఇంకా మీకు పబ్లిక్ లోకి వెళ్తున్నప్పుడు అది కూడా పక్కన పెట్టుకోండి. ఆ బొమ్మ అంటే సూర్యుడు చుట్టూ తిరుగుతున్నటువంటి పృథ్వీ, అంటే ఆత్మ చుట్టూ తిరుగుతున్న శరీరం. లింక్ ఎప్పుడు గుర్తుంచుకోండి ఆధ్యాత్మిక జగత్తులు. సూర్యుడు అనే మాట ఎప్పుడు వాడినా ఆత్మ గురించి మాట్లాడతారు. దానికి అసలు మృత్యు ఉండదు, ఏమి ఉండదు. అంచేత స్థిరంగా ఉంటుంది. సూర్యుడు చుట్టూ అన్ని తిరుగుతాయి తప్ప సూర్యుడు తిరగడు. సూర్యుడు కేంద్రం. కారణం ఏంటి అంటే ఆత్మ చుట్టూ మనం అందరం తిరుగుతున్నాం. ఆత్మ కదలదు, నువ్వు చచ్చినా కదలదు, పుట్టినా కదలదు, అక్కడే ఉంటుంది. దాని చుట్టూ పరిక్రమ. ఒక పరిక్రమ పూర్తయ్యేసరికి ఒక కొత్త రోజు వస్తూ ఉంటుంది. ఒక పరిక్రమ పూర్తయ్యేసరికి ఒక కొత్త రోజు వస్తూ ఉంటుంది. ఒక పరిక్రమ పూర్తయ్యేసరికి ఒక కొత్త రోజు వస్తూ ఉంటుంది. ఈ పరిక్రమ ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో, హరిదిన్ నయా జన్ హరిదిన్ నయా రాత్ ఎప్పుడైతే అర్థమైపోతుందో, మీరు నా వాళ్ళు అన్నారు గురువు గారు. అంతేపాటు ప్రతిరోజు నేను కొత్త జన్మ ఎత్తాను. కొత్త జన్మ ఎత్తినప్పుడు మీ జీవితంలో ఉంటే మార్పు మీకు అర్థమైంది కదా. ఇప్పుడున్న ఏముండవు పరిస్థితులు. కొత్త జన్మ అంటే అర్థం అది. స్టూడెంట్స్ ఆ జీవితం జీవిస్తారు పార్షల్లీ. అంటే ప్రతిరోజు కొత్త జన్మేవాడు. కాలేజీకి వెళ్ళినప్పుడు కిందటి రోజు చెప్పింది ఎప్పుడు చెప్పరు. వాళ్ళ వ్యాసం ఎప్పుడు పూర్తవుతుంది అంటే పరీక్ష రోజు పూర్తవుతుంది, ఇన్నాళ్ళు చదివింది. అందుకని ఇది వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ ఉంటాం. కానీ దానికి ఈ సంఘటనలు రాయటానికి మీరు నోటితో కాదు, మస్తిష్కంతో తెలుసుకోవాలి. అందుకని వినాయకుడు రాశాడంటారు. మీకు అనేక సార్లు నేను మీలో చాలా మందికి బొమ్మ కూడా చూపించాను. బ్రెయిన్ యొక్క బొమ్మ వినాయకుడు లాగే ఉంటాడు. దీనికి ఈ విశేషాలన్నీ కూడా ఈ రెండు పుస్తకాల్లో ఆయన గురు పుణ్యం ఎలా చేసుకోవాలో రాశారు. పుస్తకం ఏంటి అంటే 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు మొదటి పార్ట్, 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు రెండవ పార్ట్. ఇరవై ఒకటో శతాబ్ది ఉజ్వల భవిష్యత్ మీకు ఉత్తర పేజీ నెంబర్ చెప్తున్నాను 46. అందులో 23rd చాప్టర్ లో ఏముందంటే విచారక్రాంతి యొక్క చిన్న నమూనా. ఏంటి విచారక్రాంతి? ప్రతిరోజు కృత జన్మ అనే జీవితము అదొక రివల్యూషన్ అని అర్థమవుతుందా? క్రాంతి అంటే అర్థమవుతుందా? మామూలు వ్యక్తులాగా ఇంకా జీవించరు మీరు. ప్రతిరోజు కొత్త జన్మ ఎత్తిన వాడు ఎలా జీవిస్తాడు? అది మీరు ఊహించలేరు అసలు. అది క్రాంతి. దానికి ఆయన ఈ పుస్తకంలో డీటెయిల్స్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్తాడు అంటే విచారక్రాంతి యొక్క నమూనాలు నేను చదివేస్తాను, వినండి. నిజానికి శ్రద్ధ, తత్పరత మరియు ప్రామాణికతో పాటు ఉచ్చస్తరీయ ఉద్దేశ్యముల కొరకు చేయబడే ఏ సామాన్య స్థాయి ప్రయత్నానికైనా అసాధారణ సాఫల్యం లభిస్తుంది. ఇది అసలు క్రాంతి. నువ్వు చేసే ప్రయత్నాలు ఎలాంటివి ఉంటాయి? చాలా చిన్నవి. చాలా చిన్న పని ఏంటంటే చెరక తిప్పటం. అంతకంటే చిన్న పని ఏంటంటే ఖద్దరు బట్టలు వేసుకోవటం. చాలా పెద్ద పని, ఇది చేయలేని పని. కానీ అది ఏ పరిస్థితి తీసుకొచ్చింది? స్వాతంత్రం తీసుకొచ్చింది. చిత మీరేదో మేము గొప్ప గొప్ప పనులు చేయాలి, ఏదో చేయాలి అని కాదు. ఇలా చిన్న చిన్న పనులే ఉంటాయి. కానీ ఎక్కడ తీసుకెళ్తుంది అది? అసామాన్య పరిస్థితులు తీసుకొస్తుంది అన్నది గుర్తుంచుకోండి. శాంతి కుంజ్ ఈ సూత్రమునే ఉపయోగించుకుంటున్నది. ఇది మీరు శాంతి కుంజ్కి నమూనాగా తయారు చేయాలి. మీరు నారాగోడు ఆశ్రమం అది గుర్తుంచుకోండి. ఎందుకు ఏమిటి అని అడగండి. గురువు చెప్పింది చేయటమే. మనందరినీ నారా కొడూరు మనం ఎప్పుడైనా వచ్చామా? మనలో చాలా మంది ఇప్పుడు ఎందుకు వచ్చాం? మీరు వచ్చారా? గురువుగారు రప్పించారా? అది అర్థమవుతుంది కదా. ఇంకా మీరు ఈ సామాన్యమైనటువంటిది నారా కొడూరుకు వస్తే శాంతి కొంచెం వచ్చేస్తుందా అనుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు. కానీ ఆయనే రాస్తున్నాడు అక్కడ అతి చిన్న ప్రయత్నం. అంచేత మీరు హరిద్వార్కి పరిగెట్టేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి మాత్రము సీనియారిటీ ఉంచుకోండి. ఇంకంటే హెడ్ ఆఫీస్ అది మనకే కాదు, తర్వాత తర్వాత మీకు 9 గ్రహాలకే హెడ్ ఆఫీస్ అని అర్థం అవుతుంది మీకు. పుణ్యమ కనుక చెప్తున్నాను, గురు పుణ్యమ కనుక. కానీ ప్రస్తుతానికి పృథ్వీకి హెడ్ ఆఫీస్ అవుతే చాలు. పృథ్వీ గ్రహానికి పంట అర్థం అవుతుంది కదా. అంచేత ఇక్కడ నేను చెప్పింది మళ్లీ గుర్తు చేసుకోండి. రాబోయే రోజుల్లో రెండో భాగంలో ఆయన 37వ పేజీలో ఏం రాస్తారు, రాబోయే శతాబ్దానికి అధిష్టాత సూర్యుడు. లాజిక్ అర్థమవుతుంది. శాంతికుంజేమో ఒక యాంగిల్తో తీసుకొచ్చాడు ఆయన ఆలోచనలో క్రాంతికి. ఆ ఆలోచనల క్రాంతికి అధిష్టాత ఎవడు అంటే సూర్యుడు. కానీ సూర్యుడే అధిష్టాత అవుతాడు అన్నది ఇప్పుడున్న సైన్సిస్టులు కూడా బాధపడుతున్నారు. దేనికి బాధపడుతున్నారు అంటే ఫ్యూయల్, ఇంధనమా, ఇంధనం అని అంటారు కదా, చమురు. చమురే కాదు, బొగ్గు. ఏ ఫ్యూయల్ ఇప్పుడు అంతమైపోయే స్థితికి వచ్చేసింది అని అందరికీ తెలుసు. ఇప్పుడు చాలా చోట్ల మన మెడ్రాస్ వెళ్ళి వస్తూ ఉంటే డీజిల్ కోసం వెతుక్కున్నాం మేము, ఎక్కడా లేదు. ఎన్నో నో నో నో, ఇది ఇప్పుడు పరిస్థితి. ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో మీరు బుర్రందే ఊహించుకోగలరు. మనం ఆలోచించం కా అసలు పరిస్థితి అది. అంచేత రాబోయే శతాబ్దికి అధిష్టాత సూర్యుడు అని సైంటిస్టులే చెప్తున్నారు. కానీ సూర్యుడిని ఎలా వాడాలో పాపం వాళ్ళకి తెలియదు. ఇంకా సూర్యశక్తిని దింపుకునేటటువంటి ఏకైక విధానము గాయత్రి మంత్రం, ఇంకో విధానం లేదు. అంచేత ప్రతి దేవతా శక్తికి సూర్యుడితో లింక్ ఉన్నదని ప్రూఫ్ ఏంటంటే ప్రతి దేవతకి ఒక గాయత్రి ఉంటుంది. గాయత్రి లేని దేవత ఎప్పుడైనా విన్నారా మీరు? హనుమంతుడికి గాయత్రి ఉంది, గణేశుడికి గాయత్రి ఉంది, లక్ష్మికి గాయత్రి ఉంది, అందరికీ గాయత్రి ఉంది. ఎందుకు గాయత్రి అంటే, గాయత్రి అనే మాట వినగానే మీకు అర్థం అవ్వాల్సింది సూర్యుడి యొక్క శక్తి అని, సూర్యుడి యొక్క కిరణాలు అని. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా సైంటిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాలంలో గ్యారంటీగా ఏమంటున్నారంటే, మనం ఇంకా భవిష్యత్తులో శక్తి కావాలి అనుకుంటే ఎక్కడి నుంచి చూసుకోవాలి? సూర్యుడి నుంచి తెచ్చుకోవాలి. సూర్యుడి నుంచి శక్తి తెచ్చుకోవటానికి మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టుకోవాలో, కిరణానికి 5 కోట్ల చొప్పులు ఇచ్చుకోవాలా? ఉత్తినే ఆయన మీ నెత్తి మీద పడుతూ ఉంటే మీరు పట్టించుకోవటం లే, ఆయన ఉదారంగా ఇచ్చేస్తున్నాడు. ఆయన మీకే కాదు, సృష్టికే ఇస్తున్నాడు, ఆయన పృథ్వీకి ఇస్తున్నాడు. అంచేత భవిష్యత్తులో ఒకటి మీరు నిశ్చింతగా ఉండొచ్చు, కరెంట్ ఛార్జెస్ బిల్స్ ఇంకా పెరగవు. అసలు బిల్స్ ఏం రావు. సూర్యుడు మీకు బిల్స్ పంపిస్తాడు అని అనుకుంటే అనుకోండి, కానీ సూర్యుడు పంపించాడు. మరి ఇప్పుడు సోలార్ సిస్టమ్కి దానికి డబ్బు ఎందుకు ఖర్చు అవుతుందో తెలుసా? సూర్యకిరణాలను ఎలక్ట్రికల్ గా మారుస్తున్నారు మీరు. అందువల్ల ఈ ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుంది అంటే, అట్ ఈజ్ అన్ ఎనర్జీ, కానీ సూర్యశక్తిని మీకు ఉపయోగించుకోవటం రాదు. సూర్యశక్తిని డైరెక్ట్ గా మీకు ఉపయోగించుకోవటం వస్తే ఇంకేముంది? మీరు ఇవంతా వైర్లెస్లు ఇవంతా పెట్టాలా ఏంటి? అంతా రెడీ ఇంకా మీ ఇష్టం. అది ఎన్ని రోజులు వస్తుందో పాపం సూర్యుడు, ఎన్నాళ్ళు వస్తాడు? కోట్ల సంవత్సరాలు గ్యారంటీగా వస్తాడు. ఆ తర్వాత సంగతి మనకి తెలియదు. కోట్ల సంవత్సరాల తర్వాత మనకెందుకు? అంతవరకు ఫ్రీ కదా సోలార్ సిస్టమ్. అది మనం తయారు చేయాలి అని నా కోరిక. అది ఇంకేంటే మనకి తెలుసు అది ఎలా చేయాలో. దానికి ఆవుకి సూర్యుడికి లింక్ ఉంది. అందుకని ఎక్కడెక్కడైతే మన శాంతికుంజిలో కూడా 1200 ఆవులు ఎన్నో ఉన్నాయి. మీరు చూశారా వెళ్లిన వాళ్ళు, హరిద్వార్కి వెళ్లిన వాళ్ళు? కారణం అది. కానీ ఆవుతో సూర్యకిరణాలు ఎలా తెచ్చుకోవాలో అన్నది అర్థం అవటంలే. అది ఎప్పుడైతే అర్థం అవుతుందో కామధేను అవుతుంది. అది కామధేను. ఆవు ఏమవుతుందో నాకు తెలియదు. కానీ సూర్యకిరణాన్ని గో అంటాం కదా సంస్కృతంలో. కొంతమంది మనసులో మాస్టర్ ఏమో ధ్యానం, పూర్ణిమ ధ్యానం అని చెప్పారు, గోవులు అది చెప్తున్నారు. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, ఒకే విషయం మీద నిరంతరము ఆలోచించటం ధ్యానము అని పతంజలి యోగ సూత్రం చెప్తుంది. కళ్ళు మూసు కూర్చోవటం ధ్యానం కాదు. ఏ ధ్యానం గురించి ఆలోచిస్తున్నాం మనం? పూర్ణిమ ఏంటి అని ఆలోచిస్తున్నాం. ఇదే ధ్యానం. కళ్ళు మూసు కూర్చోవడం కాదు, ఒకే ఆలోచన, నిరంతర సంతత ప్రవాహం. అదే సతత ప్రవాహం అని హిందీలో అంటారు. నిరంతరం ఆ విషయం మీద ఆలోచిస్తూ కూర్చుంటే అది ధ్యానం అవుతుంది. ధ్యానరహిత స్థితి, దానికంటే పైదాన్ని సమాధి అంటాం. లేక ధ్యానం ఆలోచన రహితం కాదు. ఒకే విషయం మీద అనేక కోణాలతో ఆలోచించటం ధ్యానం. చేత మనం పుణ్యమి గురించి ఆలోచిస్తున్నాం కదా, అంటే ధ్యానం చేస్తున్నాం, మళ్ళీ వేరే ఏదో ధ్యానం చేయించాను నేను. చేయించానంటే మిమ్మల్ని మోసపరిచినట్టు అవుతుంది, అది ధ్యానం కాదు. నిద్రపోవటానికి ఒక టెక్నిక్ అది. అందులో ఈ టైంలో మీరు ఎలా కళ్ళు మూసుకు కూర్చుంటే అంచేత ఇది ధ్యానం అంటే ఇప్పుడు కదా. ఒక విషయం మీద రకరకాలుగా ఆలోచన, రకరకాలుగా మీ ఇష్టం. ఇవాళ ఇలా ఆలోచించారు, నెక్స్ట్ పుణ్యమికి ఇంకోలాగా ఆలోచిస్తారు. అనేక రకాల ఆలోచనలకి నేను బీజాలు ఇస్తున్నాను. మీకు అర్థమైంది కదా ఎన్ని రకాలుగా చెప్తున్నాను. కానీ ఇదంతా పుణ్యమ ధ్యానమే. అంచేత ఎప్పుడైతే ఆ గోవు సూర్యకిరణమును నువ్వు ఉపయోగించుకోగలుగుతావో కామధేనం అవుతుంది. కావలసినంతగా పాలు ఇక్కడి నుంచి కాదు పిండుకోవటం, ఆవు దగ్గర నుంచి, సూర్యుడి దగ్గర నుంచి సూర్యుడి కిరణాన్ని ఎన్ని పిండుకోవచ్చు నిరంతరం. ఏషవో స్త్విష్ట కామధుక్ సహయజ్ఞ ప్రజా సృష్టివా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్త్విష్ట కామధుక్. ఈ కామధుక్ జరుగుతున్నప్పుడు యజ్ఞోపవీతం అంతా కదా మొదలెట్టాను నేను. యజ్ఞము అనేది చక్రీయక్రమం అని చెప్పాను. మొదటి చక్రీయక్రమానికి ఆధారం ఏంటి? వ్యాసం. వ్యాసం అంటే పృథ్వీ సూర్యుని చుట్టూ తిరిగినా, మీరు మీ ఆత్మ చుట్టూ తిరిగినా, స్థూల శరీరము ఆత్మ చుట్టూ తిరిగితే పృథ్వీ సూర్యుని చుట్టూ తిరిగినట్టే కదా. ఇది వ్యాసము. ఈ వ్యాసము వాక్గా ప్రకృతిలో మీకు లభించాలి అంటే వినాయకుడు పనిచేయాలి, మీ బ్రెయిన్ పనిచేయాలి, లేఖని. ఇంతవరకు అర్థమైంది కదా సిస్టమ్. ఈ ప్రక్రియని, చక్రీయ ప్రక్రియని యజ్ఞము అంటాం అన్నది గుర్తుంచుకో. ఎనీ సైక్లిక్ ప్రాసెస్ ఈజ్ యజ్ఞ. అంటే సైక్లిక్ ప్రాసెస్ లో జరిగే, యజ్ఞంలో జరిగే, మిగతా చక్రీయ క్రమంలో జరిగే ఒక చిన్న మార్పు ఉంది. చిన్న మార్పు ఏంటి అంటే మామూలుగా చక్రంలో తిరుగుతూ ఉంటే ఎక్కడి నుంచి బయలుదేరేమన్నా, కానీ ఈ చక్రంలో యజ్ఞంలో ఎక్కడి నుంచి బయలుదేరో అంతకంటే ఒక మెట్టి పైన ఉంటావు అంతే కదా. భావార్థమైందా? అది తేడా. యజ్ఞోపవీతంలో యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞం చేస్తున్నటువంటి వాడు మొదలెట్టినట్టే ఉన్నాడు అనుకో, అది యజ్ఞం కాదు. పుత్రకామిష్టి యజ్ఞం చేస్తాడు, ఏమవుతోంది? పిల్లలు లేనివాడికి పిల్లలు వస్తున్నాయి. వరుణ యజ్ఞం, దుర్గా యజ్ఞం, రకరకాల యజ్ఞాలు చేస్తారు, ఏమవుతోంది? నువ్వు ఏది లేదో అది లభిస్తూ ఉంటుంది. ఏషవో స్త్విష్ట కామధు యజ్ఞ ప్రక్రియ. ఈ పాయింట్ అర్థమైంది కదా. అంచేత యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ మార్పు రావాలి. రెండు రకాలుగా మార్పులు వస్తాయి. నువ్వు అనుకుని చేసిన మార్పు వస్తుంది, లేకపోతే శక్తి ఉన్నటువంటి వాడు గురువు నువ్వు యజ్ఞం చేసుకో అన్నాడు అనుకో, అప్పుడు నీకు తెలియాల్సిన పనులే. యజ్ఞం చేస్తే వచ్చే ఫలితాలు ఎవరు చూసుకుంటారు? అది మనకి హాయి. నువ్వు చూసుకోక్కర్లే, మనం చేసేటటువంటి యజ్ఞాల ఫలితాలు ఏవస్తాయో ఆయన చూసుకుంటాడు. పాయింట్ అర్థమైంది కదా. అంచేత ఇది చెప్పారు మాస్టరు, యజ్ఞం చేసిన తర్వాత ఒక మెట్టు పైన ఉండాలని. అంచేత మీరు నేల మీద కూర్చుని యజ్ఞం మొదలెట్టి పక్కన పీటేసుకుని యజ్ఞం అయిపోగానే పీట మీద కూర్చున్నారు అనుకో, మాస్టర్ చెప్పారు, మీరు కావాలంటే వినండి, ఓ మెట్టు పైన ఉండాలి కదా. భావం అర్థమైందా? ఏ చక్రీయక్రమంలో అయినా ఒక మెట్టు పైన ఉంటారు. స్టడీస్ లో కూడా అక్కడ ఒక చక్రం ఓ సంవత్సరంలో పూర్తవుతుంది. మొదలెట్టిన వాడు ఎక్కడున్నాడో సంవత్సరం అయిపోయాక ఎక్కడుంటున్నాడు? పైకెక్కుతున్నాడు కదా. అది భావం. అక్కడ మారేది మీరు, భావాలు మారాలి. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్దాం. ఇది నేను చదువుతున్నది మొదటి పార్ట్లో విచారక్రాంతి యొక్క నమూనా గురించి చెప్తున్నాను. ఏ సామాన్య స్థాయి ప్రయత్నానికైనా అసాధారణ సాఫల్యం లభిస్తుంది. దాని గురించి చెప్తూ చెప్తున్నా. ఇది ఏంటి అసాధారణ ఫలితం? సూర్యుడు పడితే వేడిగా ఉంది, చికాగ్గా ఉంది, కాస్త ఓ మేఘం ఒకటి అడ్డొస్తే బాగుండు, ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఎప్పుడైతే సూర్యకిరణాల నుంచి నీకు కావలసింది పిండుకోగలుగుతావో, అప్పుడు సూర్యుడు రావద్దనుకుంటావా, అంత వేడొద్దనుకుంటావా, చే కావాలనుకుంటావా, దానికి నువ్వు ఏం ప్రయత్నం చేయాలమ్మా? అందుకు సామాన్య ప్రయత్నం, చాలా సామాన్య ప్రయత్నం. కానీ ఫలితాలు కామధేను లాంటి ఫలితాలు వస్తే అది ఆ సెంటెన్స్ అర్థం అని చెప్పి గురువు గారు రాసిన పుస్తకం పబ్లిక్కి ఎంత అర్థం అవుతుందో లేదో అని మీరు మార్చడానికి ట్రై చేయకండి. ఆయన రాసింది రాసినట్టు చదువుకోండి. ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు కూడా ఒక హిందీ మాటకి మీకు తెలుగు మాట రాకపోతే హిందీ మాట వాడేయండి, తర్వాత మీకే అర్థమవుతుంది. ఇది సామాన్య ప్రయత్నం కదా. ఆ భావ మీకు రాకపోతే అదే మాట వస్తే అసలు ఏముంది, సామాన్య ప్రయత్నం. కానీ గురుగారు ఏం రాశారు, అసామాన్య ఫలితం వస్తుంది. సరేనా? శాంతి కొంచెం ఈ సూత్రమని ఉపయోగించుకుంటున్నది. ఈ తథ్యమును అంగీకరించే ప్రతిభగల వ్యక్తులు అత్యంత ఉత్సాహంతో నవనిర్మాణ క్షేత్రంలో ఉత్సాహపూరిత మానసిక స్థితిలో అడుగు ముందుకు వేయవచ్చు. శాంతికుంజ నిర్మాణానికి అడుగులు ముందుకు వేయాలి. శాంతికుంజ నిర్మాణం అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఎక్కడ అడుగులు ముందుకు వేస్తాం? నారా కోడూరులో వేస్తాం. ముందుకు చెప్పేది అది ఆయన చెప్తోంది, అర్థం చేసుకోండి. డైరెక్ట్ గా ఆయన చెప్తున్న ఆ లెవెల్కి పెంచండి. నేను మీకు ఫార్ములాలు చెప్పాను, మొట్టమొదటిది ఆ మూడు ఏంటది, ధ్యానాలు ఖచ్చితంగా జరగాలి. ఇంకోటి ఆరతి ఇస్తున్నప్పుడు ఏ కార్యక్రమం జరుగుతున్న ఆపేసి ఆరతికి అటెండి తప్ప క్యాసెట్ పెట్టేసి మీరు లెక్చర్లు ఇచ్చుకోకండి. క్రిటిసైజ్ చేయటం లేదు. ఏ దేవాలయంలో ఆరతికి మనుషులు వస్తారో ఆ దేవాలయం సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. ఆరతి టైంకి ఏ దేవాలయానికి అందరూ వెళ్తారు? పర్వాలేదు కదా సాయి దేవాలయం ఆరతికి వెళ్తే. మరి గాయత్రి మాతకు కానీ ఏ దేవతకు కానీ ఆరతిస్తున్నప్పుడు అందరూ ఆరతి దగ్గర ఉండాలి. దాని ఇంపార్టెన్స్ మనం నేర్పాలి. నేర్పడం అంటే ఆచరించటం. ఇవాళ తలుపు వేసాం మనం, ఏమైంది? కొంతమంది కరెక్ట్ గా ఇంకా నాదం మొదలట్లేదు వచ్చారు, మనం తలుపు తెరిచి లోపలికి కూర్చోబెట్టి మనమే కూర్చోబెట్టాం, తర్వాత వచ్చిన వాళ్ళు ఆపాలి. అది రూల్ చెప్పినప్పుడు రూల్ పాటించండి. ఇది పెద్ద ప్రయత్నం కాదు, సామాన్య ప్రయత్నం. తలుపు లేచి ఆపటం పెద్ద ప్రయత్నమా? కానీ గ్యారంటీగా ఏ ఫలితాలు వస్తాయి? ఎందుకు నేను చెప్తున్నా అంటే గురువు గారు రాసిన ప్రతి సెంటెన్స్ మీరు ఆలోచించగలిగితే మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతుంది. చేస్తున్న చిన్న చిన్న ప్రయత్నాలు ఎక్కడ తీసుకుపోతుంది అంటే నవయుగానికి తీసుకుపోతుంది. ఇంతటి ఈ ప్రయత్నంలో ఎప్పుడు కూడా మీరు బ్రేక్స్ వేయకండి. శాంతి కొంచెం స్థాపన ఉత్సాహపూరితమైన చరణాలు ఎక్కడ ఇస్తున్నారు? ఇక్కడికి వచ్చి వేయాలి. ఓకేనా? కానీ శాంతి కుంజి కూడా వీలుంటే ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి వెళ్ళండి. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాగైతే డిగ్రీ వచ్చాక ఎక్కడికి వెళ్తామంటే యూనివర్సిటీకి వెళ్తాం, అక్కడ మీకు డిగ్రీ ఇస్తాడు. డిగ్రీకి విలువ లేదు కనుక ఇప్పుడు వెళ్ళటం లేదు, అక్కడికి పోస్టులో పంపిస్తున్నాడు. అదొక చక్రీయక్రమం. మరియు తమ సంకల్పాలకు దేవతల వరదానాలు కూడా జోడింపబడి ఉండటం గమనించవచ్చు. నారా కోడూరిని మీరు శాంతి కుంజిగా డెవలప్ చేస్తే మీకు ఎవరి వరదానాలు లభిస్తాయి అది కూడా మీరు గమనించవచ్చు. గ్యారంటీ ఇస్తున్నాడు ఆయన. ప్రయత్నిస్తే నేను వెళ్దాం అనుకుంటున్నాను కానీ అట్టమ్మా. ఇవాళ మా పక్కింటి వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఉంది, దానికి వెళ్ళాలి కానీ నేను నారా కోడూరికి ఎలా వెళ్తాను? అప్పుడు వాళ్ళ అబ్బాయి అడిగాడు, పక్కింటి వాళ్ళు నిన్ను ఇన్వైట్ చేయలేదే. తప్పించుకోవడానికి అన్నాలే. భావార్థమైన మీరు ఏ మాట చెప్పినా తప్పించుకోవటానికి అంటున్నారు తప్ప నిజమైన బాధ్యత కాదు. గురువు బాధ్యత కంటే పెద్ద బాధ్యత ఏముంటుంది? కానీ టైమింగ్ నేను చెప్పాను కదా అడ్జస్ట్ చేసుకోవటానికి. ఏంటి ముఖ్యంగా అడ్జస్ట్ చేసుకోమంటున్నాను? 1 నుంచి 9, 11 నుంచి 19, 21 నుంచి 29 వరకు ఇక్కడ కనీసం 84 వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి తెలుసున్న వాళ్ళు గాయత్రి అనుష్ఠానం చేసుకుంటే చాలు. మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి తెలిసిన వాళ్ళని 24 ఇక్కడ పంపించడానికి ఒక నెలలో 1 నుంచి 9 వచ్చాక మళ్ళీ అదే ఊరు నుంచి రావక్కర్లే. ఎక్కడి నుంచి రావచ్చు? అంటే మొదటిసారి వచ్చిన వాళ్ళు మళ్లీ నిజంగా రావాలనుకుంటే అసలు వాళ్ళకి టైం ఉండదు, బుక్ అయిపోయి ఉంటుంది. 24 ఏముంది మనం కాస్త ప్రయత్నిస్తే, అర్థమైంది కదా? అప్పుడు మీరు ఉత్సాహపూరిత అడుగులు వేసినట్టు. అడుగులు వేయటం ఉత్సాహపూరితంగా మేము ఇంట్లోనే వేస్తామండి అంటే కుదరదు. ఇక్కడికి వచ్చేటట్టు చూసుకోండి. శాంతి కుంజ ఈ సూత్రమనే ఉపయోగించుకుంటున్నది. ఈ తథ్యము అంగీకరించే ప్రతిభగల వ్యక్తులు అత్యంత ఉత్సాహంతో నవనిర్మాణ క్షేత్రంలో ఉత్సాహపూరిత మానసిక స్థితిలో అడుగులు ముందుకు వేయవచ్చు. మరియు సంకల్పాలకు దేవతల వరదానాలు కూడా జోడింపబడి ఉండటం గమనించవచ్చు. అర్జునునికి రథసారథిగా కూడా దైవీ శక్తియే ఉన్నది. శాంతి కుంజి సూత్ర సంచాలకులకు కూడా పరోక్ష సత్తా యొక్క ప్రతినిధిగా తాను పొందిన సంకేతముల ఆధారంగానే ఈ వనరులన్నీ కూడబెట్టారు. గ్యారంటీ ఇస్తున్నాడు దైవీశక్తి మీకు. అర్జునుడికి కృష్ణుడు ఎలా ఇచ్చాడో నేను మీకు అలా ఇస్తాను. దాని తర్వాత రెండు పారాగ్రాఫ్లు వదిలేసి మూడు పాయింట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా దాన్ని చదవండి. యుగచేతనను మానస్ జనమానస అంతరాళాలలో తీసేవెళ్లగలిగే మహాప్రజ్ఞ గురించి రచనలు ముందు కావాలి, బుక్స్ కావాలి. ఈ మార్పు పుస్తకాలు లేవు, ఎక్కడ కొత్తగా వచ్చాయి అని చేత దీన్ని ఇప్పుడు కొత్త సైంటిఫిక్ ఫార్ములా వస్తే రచనల ద్వారా వస్తుంది. ఆ రచనలు ఎంతవరకు వెళ్తాయి? మొత్తం ప్రపంచంలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నారో అందరి దగ్గరికి వెళ్తాయి. మన బాధ్యత అది. కానీ మన అదృష్టం ఏంటి అంటే గురువు గారు తన రచనలు మహాప్రజ్ఞలు చాలా గురించి చెప్పాడు. ఆయన చివరికి ఎంత కుదించాడు ఆయన? అది చూసే నేను మీ పూర్ణిమ ధ్యానం గురించి చెప్తున్నా. అయితే అంత లోతుగా రాశాడు ఆయన. తర్వాత నేను ట్రై చేస్తా మీకు, దీని మీదే క్లాసెస్ తీసుకుంటా ఇప్పుడు. అంటే ఎప్పుడో అంటే ఎప్పుడో అంటే నాదంతా అసలు సాధారణంగా ఎప్పుడో అంటే రేపు ఎల్లుండో అని డేట్ ఇచ్చేసి అలవాటు అయిపోయింది. ప్రస్తుతం ఆ పరిస్థితిలో లేను, మూడు నెలల వరకు ప్రాబబ్లీ నేను. ఆ తర్వాత మాత్రం నేను చేసుకుంటా. కానీ లేఖని పుస్తకాల గురించి, పుస్తకాలు మీకు లభ్యంగా ఉన్నాయి. ఇంకా రాబోయేటటువంటి మహాప్రజ్ఞ గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు, పుస్తకాల గురించి ఆలోచించిన పని లేదు. ఈ పుస్తకాలు చాలు. లేఖని గురించి సాల్వ్డ్. రెండోది మీరు చేయాలి ప్రయత్నం. రెండో పాయింట్ ఏంటి అంటే జనమానసాన్ని కుదిపివేస్తూ తల్లకిందులుగా ప్రవహిస్తున్న నేటి ఆలోచన స్రవంతిని సరిగా ప్రవహింపజేసే సామర్థ్యం గల పరిష్కరింపబడిన వాక్కు నేర్చుకోవాలి. ఈ విషయం పది మందికి చెప్పగలగాలి. ఇవాళ ఒకళ్ళు వచ్చినన్నారు, మేము యజ్ఞం పెడతామన్నా అనుకుంది, కొంతమంది ఒప్పుకున్నారండి. కానీ కొంతమంది బ్రాహ్మణులు తప్ప ఇంకెవరు చేయకూడదు. నాకు చాలా బాధ ఇచ్చింది ఆ చందమాడని. నాతో 20 ఏళ్ల బట్టి ఉన్నవాడు ఈ ప్రశ్న అడిగితే నేనేం చేస్తాను? చేసేవాళ్ళు చేస్తారు, చేయనివాళ్ళు చేయరు. చేయగలిగే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మరి గాయత్రి అందరూ చేయవచ్చు, ఇది చేయవచ్చు అంటే మరి గురువుగారు ఏమైనా పుస్తకం వెతుక్కోవాలా మీరు? ఇందులోనే ఉంది ఆదిశక్తి గాయత్రి యొక్క సమర్థ. మళ్ళా ఏదో పుస్తకం వెతుక్కోకలే, అందులో ఉంది. అందుకే చెప్తున్నా 20 పుస్తకాలు చాలు. మీ ఏ ప్రాబ్లం వచ్చినా 20 పుస్తకాల్లో ఉన్నాయి. పరిమార్జితవాణి, పరిమార్జితవాణి అంటే దానికి అనుగుణంగా మీరు చెప్పాలి, ఆ పుస్తకానికి అనుగుణంగా. మళ్ళా మీ సొంత కవిత్వాలు అవి కల్పకండి. అంటే మీరు ఏది కలిపినా ఒక్కొక్కసారి అర్థానికి విపరీతాదు. అందులో ఆయన చాలా చాలా డీటెయిల్డ్గా రాశాడు. పరిమార్జితవాణి అంటే పుస్తకాలను రాయటం అనేది మనకి ఆ ప్రాబ్లం లేదు, ఆయన రాసి ఇచ్చేసాడు. మీకేం ప్రాబ్లం ఉంది? వాణిగా మార్చాలి అంటే మీరు చెప్పాలి. దాని తర్వాత మూడోది, తమ ప్రతిభను ప్రఖరతను మరియు ప్రామాణికతను అడుగు అడుగున నిరూపింపగలిగే సమగ్ర అగ్రదూతల పరివారము తయారు చేయాలి. ఎక్కడ తయారు చేస్తాం పరివారాన్ని? నారాకూడదు, అది గుర్తుంచుకోండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. అది ఆ భావం మీకు ఉండకపోతే ఇంటే మూడున్నాయి, తమ ప్రతిభను ప్రఖరతను మరియు ప్రామాణికతను. అథెంటిఫికేషన్ మొదటి దీంతో మొదలు పెడతాం, తర్వాత కనీసం 24,000 శాంతి కుంజన ఆంధ్రాలో కూడా కావాలి. నారాకూడు ఎందుకంటే ప్రామాణికత, ఓ అథారిటీ, ఇదిగో ఇది అని మనం తెలుగు భాషలో అక్కడున్న కార్యక్రమాలు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఒక కేంద్రం పెడుతున్నాం. పెట్టగానే ఎక్కడికి వెళ్తాం, మనకు అప్పుడే చాలా చోట్ల చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, ప్లేసెస్ ఉన్నాయి, అక్కడే డెవలప్ చేస్తాం. కానీ ఇక్కడ ముందు డెవలప్ ఎందుకు అవ్వాలో కారణం చెప్తున్నా కదా, ముందు న్యూక్లియస్ ఉండాలి. న్యూక్లియస్ లేదు మనకి, ఒక ప్రఖరత ఉండాలి. ఇక్కడ ఏ నియమాలు ఉన్నాయో అదే నియమాలు ప్రతి చోట ఉండాలి. ఇంజనీరింగ్ కాలేజీ పెడితే సబ్జెక్ట్ మారిపోతున్నా ఏంటి, యూజీసీ ఏం సబ్జెక్ట్ చెప్పిందో ఏ టెక్స్ట్ బుక్స్ అదే చెప్తాం. ఎన్ని వేల యూనివర్సిటీస్ వచ్చినా ఆ ప్రామాణికత ఇక్కడ మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే, దాన్ని హిందీలో పురోధ వంక పరికర్ అని గురువు గారు అన్నారు. సమగ్ర అగ్రదూతల పరివారమును తయారు చేయాలి. మూడు పనులు ఉన్నాయి మనకి. లేఖని, నో ప్రాబ్లం. లేఖనిలో ఉన్న చదివి చెప్పటం పెద్ద కష్టం కాదు, అందులో తెలుగులోనే ఉన్నాయి కనుక అసలు కష్టం కాదు. మూడోది కష్టం ఏంటి, వీరంతా కలిసి ఒక చోట శాంతి కుంజి యొక్క మోడల్ గా మనం తయారు చేయాలి. ఇక్కడ 47వ పేజీలో లాస్ట్ పారాగ్రాఫ్ లో అన్ని వైపులా కలయి చూస్తే సహజముగా సామాన్య జనులకు వాడుకలో ఉన్న దానిని అనుకరించటము సులభము అని తెలుస్తుంది. పబ్లిక్ ని వెళ్తే ఏం జరుగుతుంది అదే కరెక్ట్. అది బుద్ధి సంగతము కాకపోయినా, సమయానుకూలమైనవి కాకపోయినా, ఉపయోగపడేవి కాకపోయినా, ప్రజలు వాటిని పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారు. ఇప్పుడు గాయత్రి ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అది పట్టుకుని వాదిస్తారు తప్ప, అసలు గాయత్రి సాధన వచ్చే లాభాల గురించి ఎవడో ఆలోచించడు. మూర్ఖత్వం అర్థమవుతుందా, వీడికి తెలియదు వాడికి తెలియదు వాదించుకునేవాళ్ళకి అసలు గాయత్రి మంత్రం అంటే ఏంటో కూడా. కానీ ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు, సంవత్సరానికి 24 లక్షలు చొప్పున 24 సంవత్సరాలు చేసి అంటే సుమారు 600 కోట్లు, కరెక్ట్ గా చెప్పాలంటే 576 కోట్లు మంత్ర జపం చేసి ఆ తర్వాత అలవాటైపోయింది కనుక చివరి వరకు ఆయన అలాగే జపం చేస్తూ తన భార్య చేత చేయిస్తూ ఆయనేమో అందరూ చేయొచ్చు అని చెప్తాడు. ఎక్స్పర్ట్ కదా, అందుకని నమ్మకూడదేమో. రిక్షావాడో వాడో పక్కవాడో అది మీరు కరెక్ట్ గా ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇది మీరు చెప్పాల్సింది. చెప్తున్న వ్యక్తిని చూసి మనం చెప్తాం, మనకి మెడిసిన్ గురించి ఏం చెప్పు, ఏం తెలుసు, ఎక్స్పర్ట్ డాక్టర్ చెప్పగానే ఒప్పేసుకుంటాం. తప్ప నువ్వు క్వశ్చన్ చేస్తావా, మరి అంత గొప్ప ఎక్స్పర్ట్ మీకు, మీరందరూ చేయండి రాబోయే యుగంలో ఇది చాలా ముఖ్యమైనది అన్నప్పుడు అది వదిలేసి మీరు మిగతా అన్ని చేస్తే మీరు రాంగ్ ట్రాక్ లో ఉన్నారు. అర్థమైంది కదా. ఇది మొదటి పార్ట్ లో మీరు ఇంపార్టెంట్. ఇంకా ఇవాళ మెడిటేషన్ దానికి వద్దాం చాలా స్పష్టంగా, ఇంకా ఆ మూడ్ లోకి రండి. కానీ ఇప్పుడంతవరకు కూడా నేను చెప్పింది మెడిటేషనే, కానీ ఇప్పుడు నిజమైన మెడిటేషన్ అంటే మీరు నమ్మిన మెడిటేషన్ అది గురువుగారే రాశారు కనుక లేఖనీలో ఉంది కనుక మనం చెప్పుకోవాలి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఇది పేజీ నెంబర్ 40 వాల్యూమ్ 2 లో ఉంది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే సూర్యశక్తిని రాబోయే రోజుల్లో ఎంతవరకు ఏ విధంగా ఉపయోగించటం సంభవం అవుతుంది అనే దానిపై సృష్టి సారిస్తున్నారు. సూర్యుని మెరుపుతో వేడితో కూడిన ఒక రూపం అందరికీ పరిచితమే. సూర్యుని యొక్క మెరుపుతో వేడితో కూడిన యొక్క రూపము అందరికీ పరిచితమే. రెండవది ఆధ్యాత్మిక స్వరూపము, అది అంతరంగంలో ప్రేరణ, ప్రకాశము, సాహసము, ఉత్సాహము, ప్రకాశము ప్రసాదించుటతో సమర్థత కలిగి ఉంటుంది. ఏమేంటి అక్కడ, ప్రేరణ, ప్రకాశము, సాహసము, ఉత్సాహము, పరాక్రమము ప్రసాదించుటలో ఏ శక్తి ఉంటుంది, సూర్యుడి యొక్క ఆంతరంగిక శక్తి. ఇది కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. సూర్యుడి యొక్క వేడి వెలుతురు అది భౌతిక శక్తి కదా, అది పృథ్వీ. సూర్యుడి యొక్క ఈ సాహసము అది అంతా కూడా మానసిక శక్తులు, అది ఏంటవుతుంది, చంద్రుడు మనస్సు. అంతరంగం అంటే మనస్సేగా, అది అర్థం చేసుకోండి. ఎందుకు ఈ రోజు అంత ఇంపార్టెంట్ ఈ డిస్కషన్, మెడిటేషన్ చేస్తున్నాం మనం పూర్ణిమ మీద. అంచేత సూర్యుడి నుంచి వచ్చేటటువంటి పరిపూర్ణమైనటువంటి 5 రకాల మానసిక శక్తులు ఏ రోజు వస్తాయి మీకు, నాడు వస్తాయి. అందుకని ఆ రోజు చేస్తాం, మిగతా రోజుల్లో అన్ని ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది. తగ్గుతాడు కదా చంద్రుడు. అమావాస్య నాడు పూర్ణిమ ధ్యానం చేస్తే చాలా లాభం, ఇంకేంటే ఏం రావు. అమావాస్య నాడు పుణ్య మధ్యాహ్నం ఎలా చేస్తామని అనుకోండి, అలా అన్నవాళ్ళు ఉన్నారు చాలా మంది. ఏమంటారో ఏం అర్థం చేసుకోరు. అలాంటి అన్నవాడిని నేను ఒకరిని పరిచయం చేస్తాను, మీరేం అనుకోకండి. ఒకప్పుడు నేను అనేవాడిని నా చిన్నతనంలో. అప్పుడు మా తాతగారు కోపం పడ్డారు, అమావాస్య నాడు పుణ్య మధ్యాహ్నం ఏంటయ్యా. చిన్నప్పుడు మళ్ళా ఇంకోడని ఎందుకు బ్లేమ్ చేయటం. ఈ సూర్యుని యొక్క భౌతిక పదార్థము ఒక అగ్నిపిండము, కానీ సూర్యుని యొక్క మానసిక శక్తిని ఆధ్యాత్మిక భాషలో సవిత అని పిలుస్తాం. తత్ సవితుర్వరేణ్యం అనే మాట వాడినప్పుడు సూర్యుడు గురించి కాదు అని అర్థం చేసుకోండి. ముందు ఈ సెంటెన్స్ మీకు చెప్తున్నాను. అది సవితుర్వరేణ్యం అంటే ఈ సూర్యుడి గురించి మాట్లాడటం లేదు, వాళ్ళు సూర్యుడి యొక్క అంతరంగక శక్తి గురించి మాట్లాడుతున్నారు. అది కావాలి మనకి, సూర్యుడక్కర్లే. ఈ సూర్యుడి యొక్క ఈ సవితాశక్తి సచేతన ప్రాణశక్తి అనాహతమతో ఆకర్షించినట్లయితే అది సాధకునికి ఓజస్సు తేజస్సు వర్చస్సును ప్రసాదించుటలో సమర్థత కలిగి ఉంటుంది. అంచేత ఈ సూర్యుడి యొక్క ప్రాణశక్తిని దేంతో ఆకర్షించాలి మీరు? అనాహత చక్రంతో ఆకర్షించాలి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అది ఇవాళ నేను మీకు చెప్పలేను, కాని హృదయంలో సూర్యుడు ఉన్నట్టు భావించుకుంటే చాలు. ఈ భౌతిక సూర్యుడి యొక్క ప్రాణశక్తిని అనాహత చక్రం దగ్గరే హృదయం ఉంటుంది. మీ ప్రాణశక్తి హృదయంతోనే కదా, హృదయం పనిచేయకపోతే ప్రాణం లేదు. అంచేత ఆ సూర్యుడు యొక్క ప్రాణశక్తి సూర్యుడు యొక్క అనాహతంలో ఉంటుంది. మీ యొక్క ప్రాణశక్తి మీ అనాహతంలో ఉంటుంది. రెండింటికి లింక్ ఉంది, అది ఎప్పుడు గుర్తుంచుకోండి. చాలా స్పష్టంగా పృథ్వీ గ్రహం మీద ఉన్న ప్రతి పదార్థానికి, చెట్టుకు కూడా ఈ 7 చక్రాలు ఉంటాయి, ఆఖరికి హైడ్రోజన్ ఐటమ్ కూడా ఈ 7 చక్రాలు ఉంటాయి, అన్ని ఇంటర్లింక్డే. అంచేత ఎప్పుడైతే మీ అనాహత చక్రంలో సూర్యుడి యొక్క ప్రాణశక్తిని ఆకర్షించుకుంటారో అప్పుడేం జరుగుతుంది, సూర్యుని యొక్క ప్రాణశక్తి మీలోకి దిగటం మొదలెడుతుంది. కుంతీదేవి ఈ శక్తిని ఆవాహన చేసుకుని సూర్యపుత్రుడైన కర్ణుడికి జన్మ ఇచ్చింది. కర్ణుడి శరీరానికి మనస్సుకి కవచకుండలముల రూపంలో ఈ సూర్యుని యొక్క శవితాశక్తియే పరిలక్షితమైనది. నవయుగములో జనమానసమును సంస్కరించుటకు ప్రఖర ప్రతిభా సంవర్ధన ఎంతో ఆవశ్యకము. ఈ కాలంలో మహామానవులు తయారు చేసి వారిని వికసింపచేసుటకు సవిత యొక్క చేతనాశక్తి ప్రయోగం మాత్రమే కోరదగినది. అర్థమవుతుంది కదా, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదుగా. ఇందుకొరకు ఈ రోజులలో ఉచ్చస్థరీయ ఆత్మలు తమ సూక్ష్మ శరీరములతో విశేష ప్రయోగములతో ప్రయత్నము చేస్తున్నారు. ఇది ఒక హింట్ ఇచ్చారు ఆయన. హిమాలయాలలో చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి, నేను ఇందాక చెప్పాను కదా నిజమైన మెడిటేషన్, అది మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. అది మీకు డిస్టర్బ్ చేస్తే ఎట్ట, టీవీ అది చూస్తున్నప్పుడు పక్కవాళ్ళు ఏం చేస్తే డిస్టర్బ్ అవుతున్నారు అంటే ఇది టీవీ కంటే మీకు ఎవరిని, వాళ్ళ జీవితాలు వాళ్ళని జీవించనివ్వండి. ఎవరు ఎవరు ఏ విధంగా స్పందిస్తారో మనకు తెలియదు. మీ దృష్టి అటు వెళ్ళింది అంటేనే అర్థం ఏంటంటే నేను చెప్పింది మీరు వింటం లేదని. అసలు టెక్నికల్ గా అయితే నేను లేచి వెళ్ళిపోవాలి అది చేస్తే, కానీ నాకు లేచే ఓపిక లేక కంటిన్యూ చేస్తున్నాను, మీరేమనుకోకండి. ఈ రోజులలో హిమాలయాలలో, అది అక్కడ రాయలేదు నేను చెప్తున్నాను, ఉచ్చస్థరీయ ఆత్మలు తమ సూక్ష్మ శరీరములతో విశేష ప్రయోగములతో ప్రయత్నం చేస్తున్నారు. విశేషాత్మలు ఏ శరీరంతో? సూక్ష్మ శరీరంతో. అది తర్వాత తర్వాత మనం సాధన చేస్తున్నప్పుడు ఈ సూక్ష్మ శరీరంతో మీరు ఆ విశేషాత్మల్ని మీ సూక్ష్మ శరీరంతో సంబంధం పెట్టుకోవచ్చు. మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే ప్రపంచంలో ఏ నెంబర్తో అయినా సంబంధం పెట్టుకోవచ్చు. అలాగే మీ సూక్ష్మ శరీరాన్ని కనుక మీరు స్పందింపజేసుకోగలిగితే, మళ్ళీ మీకు సూక్ష్మ శరీరం అంటే డౌట్ వస్తుంది, మనస్సుని సూక్ష్మ శరీరం అంటారు. అది చాలా పెద్ద గందరగోళం. మీరు సూక్ష్మ శరీరం అంటే ఏదేదో ఆలోచిస్తారు. మనకందరికీ సూక్ష్మ శరీరం ఏంటంటే మనస్సుని సూక్ష్మ శరీరం అంటారు. మీరు మనస్సుతో సక్రమంగా ఆలోచించగలిగితే, సక్రమంగా ఆలోచించగలగటం అంటే కెమిస్ట్రీ బుక్ ఎవడైనా చదవచ్చు, కానీ కాలేజీలో టీచర్ చెప్తాడు ఆ కెమిస్ట్రీ బుక్ టీచర్ లేకుండా చదివితే చదవలేమా? టీచర్ ఎందుకు సక్రమంగా కెమిస్ట్రీ అనేది ఇలా ఆలోచించాలి అని చెప్తాడు, అది మీరు తెలియదు అది చెప్తున్నాడు అని. కానీ టీచర్ అందుకు అవసరం. అలాగే ఈ మనస్సుని ఎలా ఉపయోగించుకోవాలి, దీనికి ఒక విశేషమైనటువంటి మరి చాలా చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ గురువు గారు మళ్ళీ అక్కడ కూడా మీకు సొల్యూషన్ ఇచ్చే పుస్తకాలను ఉండి ఉంటుంది. మనస్థితి మారితే పరిస్థితులు మారుతాయి. అది కనుక మీరు అవగాహన చేసుకుంటే మీ మనస్సు ఎలా మారుతుందో తెలుస్తుంది, మీ సూక్ష్మ శరీరం ఎలా మార్చుకోవాలో తెలుసు. మీ సూక్ష్మ శరీరం మార్చుకోగలిగితే ఎవరితో సంబంధం పెట్టుకోవచ్చు? ఈ ఉచ్చస్థరీయ ఆత్మతో సంబంధం పెట్టుకోవచ్చు. ఇంచేత మెడిటేషన్ గురించే చెప్తున్నాను నేను. ఇవి కూడా చేసుకోవచ్చు పూర్ణిమ నాడు, ప్రతి పూర్ణిమకి. మళ్ళీ గురు పూర్ణిమ నాడే అని చెప్పి ఓ సంవత్సరం పోస్ట్ పోన్ చేయకండి. గురు పూర్ణిమ నాడు మొదలెట్టాం, వ్యాస పూర్ణిమ నాడు. మిగతా పూర్ణిమలన్నీ చేసుకుని మళ్లీ వ్యాస పూర్ణిమకి వచ్చేసరికి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రపంచం చాలా మారిపోతుంది, రైట్? అంచేత సూక్ష్మ శరీరము అంటే మనస్సు అన్నది గుర్తుంచుకోండి. మీకు మీ సూక్ష్మ శరీరం మీద, మీ మనస్సు మీద నియంత్రణ లేదు. డౌట్ ఉందా మీకు? లేదండి, మనస్సు కాదు, మనస్సు మేం చెప్పినట్టు వింటుంది అని చెప్పగలిగే వీరాధి వీరులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మనస్సు చెప్పినట్టు మీరు వింటారు తప్ప మీరు చెప్పినట్టు మనస్సు విందు. మీకు నచ్చినవి, మీకు కావాల్సినవి మీ అంటే ఇప్పుడు అది కానీ అది మీకు కావాల్సింది కాదు, అది దానికి అది కావాలి. మీరేమో మీకు కావాలి అనుకుంటున్నారు. చాలా మంది అంటారు మేము యోగం చేద్దాం అనుకుంటున్నామని, మొదటి ఒక రోజు చేశాం, రెండో రోజు చేశాం, తర్వాత చేయాలని లేదు. కారణం నీకు చేయాలని లేదు, ఆ రెండు రోజులు మనసుకు చేయాలనిపించింది చేసింది. ఇది ఎందుకు చెప్తున్నాను, ఈ దారిలో ప్రతిరోజు మనం కరెక్ట్ గా వెళ్ళాలి. ఇంకా ఎలాంటి పరిస్థితి అయినా మనసుకు నచ్చినా నచ్చకపోయినా ఆ పని చేయాల్సిందే. ఎవరికి ఈ ప్రతిపాదనమైన దృఢ విశ్వాసం ఉన్నదో వారి కొరకు సర్వజనీన ఉపాసనా విధానము తయారు చేయబడినది. ఇప్పుడు పూర్ణిమ మెడిటేషన్ ఎలా చేయాలో గురువు గారు రాశారు, అది ఈ ప్రకారంగా ఉంటుంది. బ్రహ్మముహూర్తము అనేది మీరు ప్రతిరోజు చేసుకునే మెడిటేషన్. గురు పూర్ణిమ నాడు 1-2 అంటే ప్రతి పూర్ణమికి 1-2 చేసుకోండి. ఆయన ప్రతిరోజుది రాశాడు. ఆయన బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి అక్కడే మీకు బ్రేక్ పడింది. బ్రహ్మముహూర్తంలో ఏం చేస్తాం, మీరు నిజంగా చెప్పింది, మీరు చేతులు ఎత్తండి, 3-3.5 మధ్య లేచేవాళ్ళు ఎవరు నిద్ర? రెగ్యులర్ గా అప్పుడప్పుడు నేను లేస్తా, ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ ఉంటుంది ఆస్ట్రేలియాలో అక్కడ గ్యారంటీగా లేస్తా. బ్రహ్మముహూర్తంలో నాకు కనిపిస్తున్న చేతులు 3-4 కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళు లేచి ప్రాణాయామం అది చేస్తున్నారని మాత్రం నేను గ్యారంటీగా అనుకోను. లేస్తారు మరి పాప వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో లేవటానికి. మీరు నిజంగా చేసినా ఏమో అనుకోకండి, మధ్య నవ్వుకోవచ్చు. మనం మెడిటేషన్ చేస్తున్నాం, నేను సీరియస్ గా కూర్చోకర్లే. ప్లస్ మనం బలహీనతలు గుర్తు చేసుకుంటున్నాం, అందుకు ఇది ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది. అంతే ఈ ప్రొసీజర్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్కడ చూస్తున్నారు అతన్ని, కానీ నేను చెప్పేది వినాలా, ఆయన చూస్తే లాభంలే. పూర్తి ప్రొసీజర్ మెడిటేషన్ ఇప్పుడు చెప్పేస్తున్నాను. 2 అవటానికి 5 నిమిషాలే ఉంది, 5 లైన్లు ఉన్నాయి, 5 నిమిషాలు చెప్పేయగలను. పూర్తి ఏకాగ్రతతో ఈ మానసిక స్థితి అర్థం చేసుకుని ప్రతిరోజు ఈ మానసిక స్థితి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. బ్రహ్మముహూర్తం అని అన్నారు గురువు గారు, కానీ మన నైట్ వర్క్ ఆ వర్క్ చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది కనుక మీరు ఎప్పుడు నిద్రలేస్తే మొదట చేసేసుకోండి, మొహం కూడా కడుక్కోకుండా. అది నా సలహా, అప్పుడు ఖచ్చితంగా చేస్తాం. లేకపోతే లేచి ఏదో చేస్తే ఈ లోపల న్యూస్ పేపర్ ఏదో వస్తుంది, అమ్మమ్మ న్యూస్ పేపర్ తెలుసుకోకుండా ఎలాగా, ఎవడు హత్య చేయబడ్డాడో, ఎవరిని హత్య చేశారో, ఎవరిని దొంగిలించారో, ఎవరు కదా ఇంపార్టెంట్. మరి మన మానసిక స్థితి బట్టి అని చేత నిద్ర లేవగానే కళ్ళు తెరవకుండా ఈ ఆలోచన విధానం జాగ్రత్తగా వినండి. ఇది మెడిటేషన్ చేయిస్తున్నా మీ చేత, ఓకే? బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి యథాశక్తి శరీరమును మనస్సును శుద్ధపరుచుకుని కనులు మూసుకుని ప్రాతకాలంలో ఉదయిస్తోన్న స్వర్ణిమ సవితను ధ్యానం చెయ్యాలి. కళ్ళు తెరిచి చూస్తున్నారా? కళ్ళు మూసుకోమని చెప్పారు, కళ్ళు మూసుకోండి. ఎలాంటి సూర్యుని ధ్యానం చేయమంటున్నాడు? గోల్డెన్ అది చాలా 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 ఇంపార్టెంట్. శ్రీ సూక్తంలో కూడా బంగారం గురించి కూడా గోల్డెన్ కలర్ అనేది ప్రాణశక్తికి నిదర్శనం. ఎప్పుడు గుర్తుంచుకోండి. అంచేత ఎంత బాగా మీరు గోల్డెన్ కలర్ ని ఆలోచిస్తే మీ ప్రాణమయ కోశం లేస్తుంది. మీరు చూడలేకపోతున్నాం, కనిపించడం లేదు అంటారు, ప్రయత్నిస్తే 5-6 రోజుల్లో వస్తుంది, లేకపోతే 5-6 నెలల్లో వస్తుంది, వదలొద్దు అది వచ్చేంత వరకు. అంచేత సూర్యుడు ప్రతిమ ఉంటుంది, కానీ అక్కడి నుంచి వచ్చే కిరణాలు మాత్రం బంగారపు రంగులో ఉంటాయి. అది మొదటిది మీరు నేర్చుకోవాల్సింది, చాలా చాలా ఇంపార్టెంట్. అది వైట్ కలర్ కాదు, గోల్డెన్ కలర్. కనులు మూసుకుని ప్రాతకాలంలో ఉదయిస్తున్న స్వర్ణిమ సవితను ధ్యానం చేయాలి. అంటే సూర్యుని ధ్యానం చేయాలా, సూర్యుడు యొక్క మనస్సున? సవిత అంటే ఏం చెప్పాను ఇందాక? సూర్యుడి యొక్క అంతరంగం. సవిత అంటే సూర్యుడి యొక్క అంతరంగం అని అర్థం, సూర్యుడు కాదు. అది గుర్తుంచుకోవాలి. అంచేత ఎప్పుడైతే సూర్యుడు యొక్క మనస్సును పట్టుకుంటారో మీ మనసు కదులుతుంది. ఆ తేడా కూడా మనం గుర్తుంచుకోవాలి. సవితుల వరేణ్యం అనేటువంటి మాట సూర్యుడు గురించి కాదు, సూర్యుడు యొక్క మనస్సు గురించి. మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే మీ శరీరాన్ని పిలుస్తున్నారా, మీ మనస్సును పిలుస్తున్నారా? మీ మనస్సునే కదా, మీ శరీరాన్ని పిలిస్తే ఎలాగో. అంచేత ఎప్పుడు కూడా కళ్ళు మూసుకుని మీరు ఎలా ఊహిస్తారో, బయట కూడా తిరుగుతున్నప్పుడు నిత్య జీవితంలో కూడా ఇలా మామూలు. ఇప్పుడు అంటే రాత్రి కాదు, రాత్రి ఎందుకు కాదు అంటున్నాను అంటే, రాత్రి సూర్యకిరణాలు ఉంటాయి మనకి అనుభూతిలోకి ఉండవు, డే టైంలో అయితే అనుభూతిలో ఉంటుంది. అంటే రాత్రి సూర్యుడిని ధ్యానం చేస్తే పాప సూర్యుడికి తెలియదు అనుకోకండి, ఆయన ఉండబట్టేది తిరిగి రాత్రి పగలు అవుతుంది. ఆయనే లేకపోతే అసలు ఇది ఉండవు. అంచేత రాత్రి చేయొచ్చా పగలు చేయొచ్చా అనకండి. పగలు ఎందుకు అంటున్నా అంటే సాధారణంగా మెలకు ఉంటాం గనక, పనులు చేస్తూ ఉంటాం గనక, ఓ మనసులో ఆ సూర్యుడి యొక్క స్వర్ణకిరణాలు మన శరీరంలో పడతాయి. అందుకే నిజంగా ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు దేహము స్వర్ణమయమైపోతుంది. రామకృష్ణ పరమహంస జీవితంలో చదివి ఉంటారు మీరు, అది చదివి ఉండరు. రామకృష్ణ పరమహంస కాళిక ఉపాసన చేస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి ఏమైందంటే, ఆయన ఒంటి మీద ఒక నగ ఉండేది బంగారం నగ, అది కనిపించడం మానేసింది. పొయ్యి కాదు, ఈయన రంగు కూడా అలా అయిపోయింది బంగారం నగ. దాని తర్వాత ఆయన కొట్టుకుని దాన్ని, వద్దు నాకు ఈ రంగు, వద్దు నాకు ఈ రంగు అని దాన్ని దాచుకున్నాడు. ఇంచేత కాంప్లెక్షన్ కావాలి, అందం కావాలి అంటే ఈ ఏంటది ఫెయిర్ అండ్ లవ్లీ క్రీము ఏదో రాసుకోవటం బదులు ఇంకో లాజిక్ కూడా చెప్తున్నా. ఈ స్వర్ణిమ సూర్యుడిని కనుక ఆలోచిస్తే గ్యారంటీగా మీరు గోల్డెన్ కలర్ అయిపోతారు, గ్యారంటీ. చర్మం మారుతుంది. నాకు చాలా మంది తెలుసు కాశీలో నల్లగా ఉన్నటువంటి వాళ్ళు చాలా అందమైన శరీరంలో మారని. అందం అంటే నా ఉద్దేశం బంగారం కిరణం అని. సరేనా? అంటే డే టైంలో కూడా మీరు సూర్యుడి యొక్క సవితాశక్తిని ఆకర్షించుకోండి. అది ఆకర్షించుకోవడానికి ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే గాయత్రి. తత్సవితుల వరేణ్యం భర్గో దేవస్య ధీమి, ఆ వరేణ్యుడైనటువంటి సవిత అంటే సూర్యుడి యొక్క మనస్సు. నా అంధకారం, ఏ అంధకారం? మనసులో ఉన్న అంధకారం, భర్గో దేవస్య ధీమై, దాని ప్రకారం నా నిత్య ఆచరణ ఉండాలి, ధియోయోన ప్రచోదయాత్. ఇది మీరు నిరంతరం అనుకుంటూ ఉండమే, మంత్రజపం చేస్తూ ఇంకోటి ఏదో ఆలోచిస్తే జరిగేది కూడా పోతుంది. మనసులో ఇది అనుకోవచ్చు కదా, సూర్యకిరణం నా మీద పడుతున్నాయి, నా శరీరం బంగారం అన్నం అవుతుంది, సూర్యుడు నన్ను ఎలా నడిపిస్తే నా నడుస్తున్నాను అనుకుంటూ జీవిస్తూ ఉండండి, పని చేస్తూ ఉండండి. అప్పుడు ఈ పూర్ణిమ నాడు మీరు చేసే మెడిటేషన్ ఎక్కువ పవర్ఫుల్ అవుతుంది. ఆ స్వర్ణిమ సూర్యకిరణములు తమ శరీరముల లోపలికి ప్రవేశించటం వల్ల వాటి స్థితి చంద్రుని వలె అవుతుందని భావన చేయాలి. చల్లతనం కోసం కాదు, చంద్రుడు అంటే మనస్సు. అంచేత సూర్యుడి యొక్క బంగారు రంగు కిరణాలు మనలోకి జారగానే మన మనస్సు నిర్మించటం పడుతుంది. ప్రస్తుతం మన మనస్సు చాలా ఖండితంగా ఉంది, ప్లస్ దిశారహితంగా ఉంది. కానీ సూర్యకిరణాల వల్ల ఎప్పుడైతే చంద్రుడి మీద పడుతూ ఉంటాయో 10-15 రోజుల్లో ఈ చంద్రుడు ఏమవుతాడు? పుణ్యం అవుతాడు. అది మీకు కూడా జరుగుతుంది. సూర్యుని నుండి ప్రకాశమును గ్రహించిన చంద్రుడు మెరుస్తూ తన శీతల ప్రకాశముతో రాత్రిని ప్రకాశింపజేసి అమృతమును కురిపిస్తాడు. ఈ అమృతం అనేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఈ సూర్యుని యొక్క బంగారు కిరణాన్ని ఆకర్షించుకోగలుగుతారో అమృతం వచ్చేస్తుంది. అమృతం అంటే ఇంకా మీరు చావరు. చావడు ఆ బంగారపు రంగు కిరణాలు తీసుకోగలుగుతున్నంత వరకు ప్రాణశక్తి కదా. ప్రాణశక్తి ఉంటే ఏమవుతుంది? అలసిస్తాం. అమరత్వానికి. అందుకు గురువుగారు ఆ మాట రాసింది, గాయత్రి మంత్రాన్ని నేను మీకు అందిస్తోంది పృథ్వీపై స్వర్గాన్ని దింపటానికి కాదు, పృథ్వీని స్వర్గంలో ఎవరుంటారు, అమరులు ఉంటారు, దేవతలను అమరులను కూడా అంటారు. అంచేత పృథ్వీని స్వర్గంగా మారుస్తాను అంటే ఆయన భావం ఏంటో అర్థమైందా, మిమ్మల్ని అమరులుగా మారుస్తానని. అమరుల్ని భూమి మీద దింపటం కాదు దేవతల్ని, మిమ్మల్ని దేవతలుగా మారుస్తాను. దానికి సింపుల్ లాజిక్, సూర్యుడి నుంచి వచ్చే బంగారు కిరణాలు మీ శరీరంలోకి దిగుతున్నాయని మీరు నిరంతరం అనుకుంటూ ఉండొచ్చు. అది మిమ్మల్ని మిలిమిలిగా మిలిమిలిగా అమరత్వం వైపు తీసుకెళ్తుంది. అది ఆయన చెప్తున్నాడు, అమృతం కురిపిస్తుంది. ధ్యాన స్థితిలో భావన ఎలా ఉండాలి అంటే, ఇంకా ఇది జాగ్రత్తగా వినండి, ఇది మనకి నిరంతరము పూర్ణిమా ధ్యానం యొక్క బ్యాక్గ్రౌండ్. ప్రతిరోజు చేసుకుంటాం, పూర్ణిమ నాడు మాత్రము 1:00 నైట్ చేసుకుంటాం, గురు పూర్ణిమ నాడు మాత్రం సామూహికంగా చేసుకోండి అందరూ కలిసి. గురు పూర్ణిమ సంవత్సరానికి ఒకసారి వస్తుంది, మనం అలాగే కలిసాం కదా అన్ప్లాన్డ్ గా, కానీ గురువుగారు వెనకాతలు ఉన్నారు, ప్లాన్ చేశారు, ఏంటి ఇది అసలు ప్రోగ్రామ్ లో లేదు కానీ ఉంది కదా. చాలా జాగ్రత్తగా వినండి, ఇది లాస్ట్ లైన్. ధ్యాన స్థితిలో భావన ఎలా ఉండాలి అంటే, సూర్యకిరణములు సాధుకుని శరీరములో ప్రవేశించినాయి. ప్రతివాడు సూర్యకిరణాలు నా శరీరంలో ప్రవేశించినాయి. శరీరములోని అంగ ప్రత్యంగములలో చంద్రుని అమృత జ్యోతి నిండిపోయింది. అమృత జ్యోతి అంటే ఇప్పుడే మీకు చెప్పాను కదా, ఆ గోల్డెన్ లైట్. ఈ జ్యోతి ప్రపంచమంతా వ్యాపించి అమృత జ్యోతితో నిండిన వాతావరణమును నిర్మిస్తోంది. ఇప్పుడు మీ శరీరంలో ప్రవేశించింది మీ జ్యోతి, అమృత జ్యోతిని, ఆ బంగారు జ్యోతిని తీసుకుంది. తీసుకున్నాకేమవుతోంది, మీ శరీరం నుంచి ప్రపంచానికి బయటకు వెళ్తోంది. ఇలాగ కొన్ని కోట్ల మంది చేస్తే ఏమవుతుంది, మొత్తం ప్రపంచానికి అమరత్వం వస్తుంది. అది ఆ గాయత్రి మంత్ర జపంలో ఉన్న లాజిక్. అమృత జ్యోతితో నిండిన వాతావరణం నిర్మిస్తోంది. దానిలో పదార్థములు ప్రాణులు అనుప్రాణితం అవుతున్నాయి. ఉపయోగకరమైన వాతావరణములు నిర్మించబడుతున్నాయి. అవాంఛనీయతలు తొలగిపోతున్నాయి. దీనికి మీకు స్పెసిఫిక్ గా 5 బొమ్మలు ఇచ్చాను నేను ఆ పుస్తకంలో. ఆ బొమ్మని ఏదైనా ఒకటి ఎంచుకోండి. ఉపయోగకరమైన వాతావరణము నిర్మించబడుతున్నాయి అన్నప్పుడు ఆ బొమ్మలో మీకు కావలసిన బొమ్మ వాడుకోండి. అవాంఛనీయతలు తొలగిపోతున్నాయి. గాయత్రి మంత్రము సూర్య మంత్రము మీద ఎవరికి గాయత్రి మంత్రంపై శ్రద్ధ ఉంటుందో వారు పైన చెప్పిన ధ్యానముతో పాటు గాయత్రి మంత్రమును మానసికంగా జపించవచ్చు. మానసికంగా అంటే ఏంటి, ఆలోచన రావాలి మనస్సు కదా. తత్సవితుర్వరేణ్యం అన్నప్పుడు ఏ ఆలోచన రావాలి, మీరు వాక్ జపం చేస్తున్నారు కానీ ఆలోచన రావాలి. తత్సవితుర్వరేణ్యం, ఆ సూర్యుడైన బంగారపు రంగులో ఉన్నటువంటి సూర్యుడు యొక్క అంతరంగము అక్కడి నుంచి లాక్కుంటున్నారు తత్సవితుర్వరేణ్యం. దాని తర్వాత ఏంటి కావాలి, భర్గో దేవస్య ధీమై. ఎప్పుడైతే అది మీ మీద పడుతుందో చీకటిపోతుంది. భర్గ అంటే చీకటి అని కూడా అర్థం ఉంది, అవరోధాలని అర్థం ఉంది మనస్సులో. మనస్సులో చీకటి అంటే అర్థం అవరోధమే కదా, జ్ఞానరహితమే కదా, జ్ఞానం వస్తుంది మీకు. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమై వెళ్తుంది.